వసంత పంచమి శుభ సందర్భాన మనం ఇలా మాట్లాడుకునే భాగ్యం కల్పించినందుకు పరమాత్మకి, గాయత్రి మాతకి, గురుదేవులకి, మాస్టర్ గారికి నమస్కారం. మీ అందరి రూపంలో ఉండి ఇది చెప్పు మాకు అని అడిగి చెప్పించుకుంటున్న మాస్టర్కి నమస్కారం. మనమందరం కొన్ని బేసిక్ ట్రూత్స్ అంటే చాలా బేసిక్గా కొన్ని సత్యాలు తెలుసుకోవాలి. అదేంటంటే ఈ భూమి మీద 7 జాతులు ఎప్పుడూ ఉంటాయి. సూర్యుడి కిరణాలు 7 ఉన్నట్టుగా ఆ 7 కిరణాలకి గుర్తుగా 7 జాతులు భూమి మీద అక్కడక్కడ అలా అలాగా డెవలప్ అవుతూ ఉంటాయి. ఒకళ్ళందరూ సంకల్పశక్తి కలిగిన వాళ్ళు, ఇంకొకళ్ళందరూ భక్తి జ్ఞానం ప్రేమ ఉన్నవాళ్ళు, భక్తి కాదు జ్ఞానము ప్రేమ ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళందరూ కూడా సివిలైజేషన్ నాగరికత ఎలాగా ఎలా డెవలప్ చేయాలి ఇలాగ ఆలోచించే వాళ్ళు, ఇంకొకళ్ళు సంఘర్షణల మధ్యలో ఒక సంతులనం తీసుకురావడం ఎలాగ అని ఆలోచించేవాళ్ళు, ఇంకొకళ్ళు సైంటిఫిక్గా మానవాళి సుఖంగా జీవించడం ఎలాగా అని ఆలోచించి దానికి తగ్గ ప్రయత్నాలు చేసేవాళ్ళు, ఇంకొకళ్ళు భగవంతుడు అంటే ఈ సృష్టి మొత్తం భగవంతుడు కాబట్టి ఈ సృష్టి మొత్తాన్ని వాళ్ళు తమ సొంత కుటుంబంగా చూసుకుంటూ, వసుధైక కుటుంబం చూసుకుంటూ ఆ సృష్టిలో ఉన్న ప్రతి జీవిని, ప్రతి ప్రాణిని సుఖంగా ఉంచడం ఎలాగా అని ఆలోచించేవాళ్ళు. అలాగే చిత్త చివరగా యజ్ఞ యాగాదుల ద్వారా క్రతు అంటాం, క్రతువు సాక్రమెంట్స్, వాటి ద్వారా సృష్టికి ఎలాగ అందాన్ని చేకూర్చచ్చు. గురువుగారు ఏమంటారంటే పరమపూజ్య గురుదేవులు ఈ సృష్టిని అందంగా ఉంచడానికి భగవంతుడు సృష్టించాడు తప్ప నాశనం చేయడానికి కాదు. ఒక తోట మాలి ఎలాగైతే చెట్లని, చక్కటి పూల మొక్కలన్నింటినీ పెంచి వాటిని అందంగా ఉంచుతాడు ఉద్యానవనాన్ని, అలాగే సృష్టిలో మొత్తాన్ని అందంగా ఉంచడం అనేది మన బాధ్యత అని చెప్తూ ఉంటారు. అలాగ పరమపూజ్య గురుదేవుల వాణిలోంచి వచ్చిన మనం కొన్ని విని ఇప్పుడు శిష్యుడు అంటే ఎవరు, శిష్యుడు ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాడు శిష్యుడు అంటారు, అలాంటి శిష్యుడి గురువు ఎందుకు కనిపిస్తాడు ఇలాంటివి తెలుసుకుందాం, ప్రయత్నం చేద్దాం. బేసిక్గా ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఈ భూమి అనేది ఒక జడ పదార్థం కాదు. మానవుడు ఎలాగో భూమి, గ్రహాలు, సూర్యుడు అన్ని కూడా అలాగ ఒక జీవమున్న స్వరూపాలు. మనం చూడలేం కానీ చూస్తే చూపు ఉంటే కనుక అవన్నీ ఎలా కనిపిస్తాయి. మనిషికి ఎలాగైతే నాభి చాలా ముఖ్యమో అలాగే ఈ భూమికి కూడా నాభి ఉంటుంది, ఆ నాభి చాలా ముఖ్యం. మనకు ఎలాగైతే ఒంట్లో నెత్తురు అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి, అలాగే భూమికి కూడా అన్నీ ప్రవహిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే అచ్చు మనిషికి, మనిషిని తను తాను తెలుసుకుంటే, తన లోపల ఏమున్నాయో ఎలా ఉన్నాయో తెలుసుకుంటే అవే భూమిలో ఉంటాయి, అవే ఇంకొక గ్రహంలో ఉంటాయి, అవే ఇంకో చోట ఉంటాయి. ఎందుకంటే అందరూ అలాగే ఉంటారు కాబట్టి. ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ముందర చాలా ఫస్ట్లో అంటే ప్రప్రథమంగా జంతు స్థాయి నుంచి మనిషి స్థాయికి వస్తే కనుక పరిణామ క్రమంలో కొన్ని మూడు నాలుగైదు సెంటెన్సులు చెప్పుకోవాలి. దాంట్లో ఏంటంటే పరిణామక్రమం మొదలైన వెంటనే మనం ఈ భూమి మీద అందరూ ఉన్నారు, అంతే తప్ప ఒక చెట్లు లేకపోతే జంతువులే లేవు, మనిషి తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి పైనుంచి వచ్చిన అంటే కిందసారి చెప్పుకున్నాం మనం శుక్రగ్రహం నుంచి వచ్చిన వాళ్ళ ద్వారా మనస్సు అభివృద్ధి చెంది వాళ్ళు చెప్పినట్టుగా సివిలైజేషన్ అదంతా డెవలప్ అయ్యి తన వ్యక్తిగత ఉన్నతి కోసం ప్రయత్నం చేయడంతో పాటు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కోసం ప్రయత్నం చేయడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అది మనిషితో జరుగుతుంటే ఇంకా ప్రకృతి ఏం చేస్తుందంటే ప్రకృతి స్వయంగా ఈ కింద ఉన్న జంతు వృక్ష ఖనిజ అణు సముదాయాలకు సంబంధించిన పరిణామక్రమం ఆవిడే చూసుకుంటుంది ప్రకృతి. అందుకనే ఏం చేస్తుంది పరిణామక్రమంలో ఒక కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాలు లేదా లక్షల సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఖనిజాలు మెల్లిగా చెట్లల్లోకి మారుతాయి, చెట్లన్నీ మెల్లిగా జంతువుల్లోకి మారుతాయి, జంతువులు మనుషుల స్థాయి తీసుకునే మనిషి శరీరం తీసుకునే స్థాయికి ఆ జీవి రెడీగా ఉండి మనిషి శరీరాన్ని తీసుకుంటుంది. ఈ మనిషి శరీరం తీసుకుంటున్నప్పుడు వ్యక్తిగత జీవనం ఉంటుంది వాడికి, అంతే తప్ప సంఘ జీవితం ఉండదు. ఆ వ్యక్తిగత జీవనంలోంచి మెల్లిమెల్లిగా విద్య నేర్చుకుంటూ తాను అభివృద్ధి చెందుతూ ఈ సృష్టికి తాను ఏం చేయగలడు ఆలోచించడం అనేది మొదలు పెడతారు. మీరు ఎప్పుడు మొదలు పెడతారంటే మొదట ఈ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అనేది ఒక్కసారి చెప్పుకోవాలి. ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం అంటే ఈ భూమి మీద నాలుగు రకాల వర్ణాలు, ఐదో రకం లేదు అని చెప్తారు కృష్ణుడు. దీన్ని మేడం లావెట్స్కి ఎలా చెప్తుందంటే మన ఆరా చూస్తే దాంట్లో నాలుగు రకాల రంగులే కనిపిస్తాయి, ఐదో రంగు కనబడదు. బేసిక్గా బేసర్ మరీ చాలా అప్పుడే మనిషి స్థాయికి వచ్చిన చూస్తే ఆకుపచ్చ రంగు కానీ, బాగా ముదురు ఆకుపచ్చ, అలాగే బూడిద రంగు కానీ ఇలాంటివి కనిపిస్తాయి. అవి సాధన చేసే కొద్దీ నీలవంతంగా మారుతాయి, బంగారు రంగుగా మారుతాయి, మెల్లిమెల్లిగా పింక్ కలర్లోకి మారుతాయి, రోజ్ కలర్లోకి వస్తాయి. ఇలాగ ఆ కలర్స్ అన్నీ అతను ఆ వ్యక్తి సాధన చేసుకుని ఉన్నత స్థితికి వెళ్తున్న కొద్దీ మారుతాయి. అంతకుముందు మటుకు బేసర్గా అలా ఉంటాయి, చాలా డార్క్ గ్రీన్, డార్క్ బ్రౌన్ కలర్ ఇలాంటివి కనిపిస్తాయి. ఇవన్నీ ఒక పద్ధతి అయితే ఇంకొక పద్ధతిలో ఏం చెప్తారంటే అవి కలర్స్ పద్ధతిలో, ఇంకొక రకంగా ఇంకో మహాత్ముడు ఏం చెప్తారంటే పుట్టిన వాళ్ళు మొదట చాలామంది ఆ కూలీ చేసుకుని బతికితే చాలు ఎందుకంటే మనకు అక్కర్లేదు అనుకునే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొంచెం ఆ కష్టపడి పనిచేయడం వీటిల్లోంచి ఇంకో జన్మలో ఏం చేస్తారంటే ఈ అన్ని జన్మలు ప్రతి జీవి అనుభవించి తీరాల్సిందే. డైరెక్ట్గా ఎవడు నాలుగో స్థితికి వచ్చాడు అంటే బ్రాహ్మణ స్థితికి వచ్చాడు. బ్రాహ్మణ అంటే అది కుటుంబం అది కాదు, బ్రాహ్మణ ఒక మెంటల్ యాటిట్యూడ్. అదైన తర్వాత వ్యాపారం చేయటం, గోవులు తర్వాత గేదెలు మేకలు ఇలాంటి వాటిని పోషించడం, వాటి ద్వారా తర్వాత తన దగ్గర వచ్చిన డబ్బుతో వ్యాపారం చేయటం, ఇలాంటి స్థాయిని అనుభవించి తీరాలి. అది అయిన తర్వాత దాంట్లో కూడా అనుభవం వచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న వాళ్ళని రక్షించడం, తనకు దెబ్బ తగులుతుంది తను చచ్చిపోతాడని తెలిసినా కూడా వేరే వాళ్ళని రక్షించాలనే ప్రయత్నం చేయటం. ఆ తర్వాత ఈ సృష్టి ఇలా ఎలా ఉంది, ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉంది, అసలు నేనెవరు, ఇలాగ ఆలోచించి ఆ నేను అనే దాన్ని తెలుసుకుని ఆత్మజ్ఞానం పొంది ఈ సృష్టి అంతా ఉన్నది ఒక్కడే బ్రహ్మము, ఆ బ్రహ్మజ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం అనే కార్యక్రమం తీసుకున్నవాడు నాలుగో వాడు. ఇలాగ ప్రతి జీవి ఈ నాలుగు రకాల వాటిల్లోనూ పుడతారు. కాబట్టి ఎవరు కూడా ఇంకొకరిని చూసి వీళ్ళకి రాలేదు అనుకోక్కర్లేదు, మాకు వచ్చేసు అనుకోకూడదు, రోడ్డు లేదు. ఎందుకంటే ఆ రాలేదు అనే స్థాయి నుంచి వచ్చింది అనే స్థాయి వరకు అన్ని ప్లేన్స్లోనూ అన్ని రకాల తరగతుల్లోనూ మనం పుట్టి పెరిగి నడుస్తూ ఉంటుంది మన జీవితం. ఇవల్యూషన్ అనేది మన చేతిలో మనిషి చేతిలో తీసుకోవడం అనేది మొదలైనప్పుడు మాత్రమే ఫాస్ట్గా వెళ్తుంది తప్ప మనిషి కూడా ఇవల్యూషనరీ సైకిల్ని పట్టించుకోకుండా మిగతా ఆహార భయ నిద్ర మైథునాలు ఎలాగైతే పశువులకి మనుషులకి సమానమో అంతే మాత్రంగా వాడు జీవిస్తూ ఉంటే వాడు విద్య లేని వాడు వింత పశువు అని చెప్పినట్టుగా వింత పశువులాగా నడిపిస్తూ ఉంటాడు. పరిణామ క్రమంలో వాడి తన చేతిలోకి తీసుకున్న దేవతలు అలా కాకుండా ఎప్పుడైతే వ్యక్తి తన గురించి మాత్రమే కాక నేను నాది ఈ రెండు తప్ప ఏం లేవు అలాంటి స్థితి నుంచి కొంచెం చుట్టుపక్కల చూడటం, ఆ చుట్టుపక్కల అందరికీ ఏమన్నా నేను చేయగలనా, ఏమన్నా చేయగలనా అంటే ఏంటి, వారికి ఏమైనా నేను సహాయపడగలనా అంతవరకే. ఇప్పుడు రకరకాల మూమెంట్స్ ఉన్నాయి, వాటిలో సహాయపడటానికి మెంబర్షిప్ చేస్తుంటారు, అన్నీ బాగున్నాయి. కానీ దాంట్లో మళ్ళీ అవతల నుంచి ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది. ఓ ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టాం అనుకోండి, మన పేరు బ్రహ్మాండంగా అందరికీ తెలియాలి. ప్రతి చోట మనం తినే అన్నం మెతుకు మీద కూడా ఛారిటబుల్ ట్రస్ట్ అని ముద్ర కొట్టగలిగితే ఇంకా బాగుంటుంది. అవన్నీ రాజసిక లక్షణాలు. ఆ రాజసికమైన లక్షణాలతో పనిచేయడం ఒకటి, తామసిక లక్షణాలతో పనిచేయడం ఒకటి, సాత్వికమైన లక్షణాలతో పనిచేయడం ఒకటి. ఇలాగ పనులు మూడు రకాలుగా చేస్తాం. రాజసికమైన వాడికి ప్రతి చోట తన పేరు మారుమోగాలన్నమాట. నడుస్తూ ఉంటే ఎదురుగుండా వాడి పేరు కనబడాలి. ఈ ఫలానా వారి ద్వారం, ఫలానా వాడు ధర్మం, బనీలు వేసుకుంటారు దాని వెనకాల, లేకపోతే ముందర ఫలానా వాడు ధర్మం అని ఉంటుంది. అలా ఉన్నదల్లా కూడా రాజసికమైన కార్యక్రమం. ఇప్పుడు మనం రాజసింహ తామసం అని కాదు, అవన్నీ కూడా మనం స్టేజ్ బై స్టేజ్ అన్నీ దాటి వస్తాం అన్నమాట. వచ్చి ఒకనొక సందర్భంలో ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల, కొన్ని కారణాలు ఏమన్నా వచ్చా కారణం, కొన్ని కారణాల వల్ల మనం ఏం చేస్తామంటే మన జీవితంలో మన గురించి కాక ఇంకా వేరే వాళ్ళ గురించి నిస్వార్థంగా ఆలోచించే పని మొదలు పెడతాం. అది ఎలా జరుగుతుంది అంటే చాలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం కనిపించవచ్చు. వాల్మీకి ఉన్నాడు రత్నాకరుడు అతని పేరు. ఒక పక్షుల జంట చూసి వాటికి వేసి చూస్తుంటే ఇంకా ఎవడో వచ్చి బోయవాడు బాణం వేసి కొట్టాడు. వెంటనే ఆయనలో కరుణ రసం పొంగింది. కరుణ భగవంతుడి స్వరూపము, కరుణ అని గురువుగారు చాలా క్లియర్గా చెప్పారు. నేను భగవంతుడిని కరుణ స్వరూపంగా నా హృదయంలో ధారణ చేసుకున్నాను. అత్యంత దగ్గరగా మనిషికి అందే విధంగా భగవంతుడు కరుణారూపంలో ఉంటాడు. అలాంటి కరుణ పొంగగానే వాల్మీకి అయ్యే పరిస్థితి వచ్చింది. వెంటనే మానుషాదహ అని చెప్పాడు శ్లోకం. అది చూసుకుంటే చంద్రబద్ధంగా ఉంది. ఇంటికి వచ్చి ఏంటి ఇలా జరిగింది, నేను ఇలా శాపం పెట్టానండి అనుకుంటే బ్రహ్మగారు వచ్చాడు. నువ్వు చెప్పింది రైట్, అది పెద్ద కథ అని చెప్పి రామాయణం అంతా సూక్ష్మంగా ఎలాగో ఏమిటో అంతా చూడటానికి వీలు కాయకో దివ్య దృష్టి కూడా ఇచ్చింది. ఈయన రామాయణం దాచిపోవాలి. ఇప్పుడు వాల్మీకి అలా అవటానికి అంతకుముందు నారదుడు దీక్ష ఇచ్చాడండి. నారదుడు దీక్ష ఇవ్వటం వల్ల రత్నాకరుడు అంత గొప్పవాడయ్యాడు. సో మాస్టర్ కూడా నారదుడే దీక్ష ఇచ్చినప్పుడు తీసుకోండి అని చెప్పి దీక్ష ఇచ్చిన సందర్భం సప్తర్షి ఆశ్రమంలో జరిగింది. మనం ఎప్పుడైతే పక్క వాళ్ళ గురించి ఆలోచిస్తూ అసలు ఈ సృష్టి గురించి ఆలోచించటం అనేది నేర్చుకోగలిగామో అప్పుడు మెల్లిగా ద వెరీ ఫస్ట్ స్టెప్ శిష్యరికంలోకి ప్రవేశించినట్టు. సృష్టి గురించి ఆలోచించడం అంటే ఏంటి, ఈ భూమి మీద మనం అందరం ఉన్నాం, ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చాం, భూమి మీదకి ఎందుకు వచ్చాం, భూమి మీద మనం ఏం చెయ్యాలి, కాలేజీలో చేరాం, కాలేజీకి ఎందుకు వచ్చామని ఎవరన్నా మర్చిపోతే కాలేజీకి వెళ్ళరు. కాలేజీకి వెళ్ళి ఏం చదువుకోవాలో, ఏ క్లాస్లోకి వెళ్ళి కూర్చోవాలో, ఏ లెక్చరర్ వస్తారు, ఏ పాఠం చెప్తారు, దానికి తగ్గ పుస్తకాలు అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటే ఆయన చెప్పేది అర్థమవుతుంది. పరీక్ష పెడితే మనం బాగా చదివినా కూడా అక్కడికి వెళ్ళి రాయగలిగితే పాస్ అవుతాం. వాడికి అర్థమయ్యేటట్టు రాస్తే పాస్ చేస్తారు, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు రాస్తే పాస్ చేయరు. నా పేపర్ నా ఇష్టం అనకూడదు. అలాగే ఇక్కడ కూడా మనమందరం కూడా ఒక పర్టిక్యులర్ పర్పస్ కోసం ఈ భూమి మీదకి వచ్చాం. వాట్ ఈస్ దట్ పర్టిక్యులర్ పర్పస్? అది ఒక్కటి తెలిస్తే మనకు శిష్యరికం గురించి అర్థం అవుతుంది. అది ఒక్కటి తెలియడానికి గురువు గారు కూడా ఆత్మవత్ సర్వభూతేషు అని ఒక సూత్రం ఇచ్చారు. ఆత్మవత్ సర్వభూతేషు అంటే ఏంటి? ఆత్మ అన్ని భూతాల్లో ఆత్మే ఉన్నది. మనకు భూతాలే కనిపిస్తుంది. భూతం అంటే ఏంటి? దయ్యం భూతం అంటాం చూసారు, అలా ఆ లాంగ్వేజ్ కాదు భూతం అంటే. మా శరీరం దాల్చినవన్నీ కూడా భూతాలు అంటాం. పంచభూతాలతోటి ఈ శరీరం ఏర్పడుతుంది కాబట్టి ఎవరిదైనా భూతాలు అని అంటాం. అంతే, అంతకంటే ఏం లేదు. ఈ పంచభూతాత్మకమైన శరీరాలను చూసి మనం ఏం చేస్తున్నాం? పంచభూతాలు అలా ఉండటానికి, పంచభూతాలని నడిపించేది అయిన భగవంతుణ్ణి, భగవత్ శక్తిని గమనించడం లేదు. భగవత్ శక్తిని గమనించాలి, భగవంతుణ్ణి గమనించాలి. అందరిలోనూ ఆ ఒక్క శక్తే పనిచేస్తుంది. ఆ ఒక్క శక్తి తప్ప ఈ సృష్టి మొత్తంలో పనిచేసేది ఇంకేదీ లేదు. మరి ఆ ఒక్క శక్తిని తెలుసుకోవటం కోసమే ఆ ఒక శక్తి మనలోనూ అందరిలోనూ అదే పనిచేస్తుంది అనే జ్ఞానము మనకు రావాలి. ఈ జ్ఞానం అంత సులభంగా రాదు. శ్రమించాలి, కష్టపడాలి, ఓర్చాలి. ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఏమన్నా వస్తే ఓర్చాలి. క్రైస్ట్ ఎన్ని కష్టాలు పడ్డాడు? క్రైస్ట్ని మనం చూడలేదు కానీ మాస్టర్ని చూసాం. మాస్టర్ ఎన్ని కష్టాలు పడ్డారు నోట్లో చెప్పలేదు. చాలా కష్టపడతారు మహాత్ములు అందరూ. కష్టపడతారు పైకి చాలా బాగుంటారు కానీ ఎంతో కష్టపడతారు. ఇక్కడ మనలో ఎప్పుడైతే సృష్టి గురించి ఆలోచిస్తారు అంటే అయ్యో ఇంతమంది బాధపడుతున్నారు నేనేం చేయగలను. సైంటిస్ట్ ఉన్నాడు అనుకోండి, వాడు డబ్బుల కోసమైనా సరే, పేరు కోసమైనా సరే, ఇంకో దానికోసమైనా సరే, ముందర అలాంటి వాడికి రోగం వచ్చింది, ఈ రోగం తగ్గించాలంటే ఎలాగా అని ఆలోచిస్తున్నాడు ముందర. డబ్బులైనా తర్వాత సెకండరీ. మనం బేసిక్గా అలాంటి ఆలోచన ఉండి సృష్టి అందంగా ఉంచడం, ఎవరికో రోగం వస్తే నాకేంటని నిర్లక్ష్యంగా ఉండకుండా వాడిని ఎలాగైనా సరే ఆనందింప చేయాలని ఒక పట్టుదలతోటి వాడు కృషి చేస్తారు. రెయిన్బో చేసి ఒక ఏదోటి కనిపెడతారు, కనిపెట్టి రోగం తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు. అలాగ సైంటిస్ట్ ఫిఫ్త్రై వాడు పనిచేస్తున్నాడు. భక్తివాడు ఏం చేస్తాడు? తన యొక్క భక్తితోటి, భజనలు, సంకీర్తనలు ఇలాంటి వాటితోటి సృష్టిలో ఆనందాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మనలో ఒక మార్పు వస్తుంది. అదేంటంటే నేనే కాదు, ఈ భూమి మీద ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళు బాగుండాలి అనే ఆలోచన వల్ల మనం గురువుల దృష్టిలో పడతాం. అంతవరకు గురువుల దృష్టిలో పడం. గురువుల దృష్టిలో పడినప్పుడు ఏం జరుగుతుంది? గురువుల దృష్టిలో పడితే ఏం జరుగుతుందంటే ఆయన ఏం చెప్పరు. నువ్వు అలా చేయి బాగుంది, నువ్వు ఇలా చేయి బాగుంది, ఇంకా బాగుంది, వెరీ గుడ్ వెరీ గుడ్. బట్ ఒకసారి చెప్పారంటే అది ఇంక మళ్ళీ చెప్పరు. ఏ గురువైనా సరే, ఏ గురువైనా ఒకేసారి చెప్తారు. ఒక విషయం రెండుసార్లు మూడుసార్లు చెప్పడం అనేది ఉండదు, అసలు క్వశ్చనే లేదు. ఏం చెప్తారు, అది చేస్తే మనకేమవుతుంది అనేది ఇంట్రెస్టింగ్. ఇక్కడ ఆయన ఏమన్నా చెప్పచ్చు, ఇలా చేయి చెప్పు అంటే అలా చేయాలి అంతే. మాస్టారు పలానా గురువు ఇలా చెప్పాడండి, అలా చేయకూడదా అని ఎదురు క్వశ్చన్ వేస్తే వెంటనే ఏం చేస్తారు తెలుసా? ఓకే అలాగే చేయచ్చు అంటారు. ఎందుకంటే ఈయన చెప్పింది అని మనం వినలేదు, ఇంకో ఎవరో చెప్పింది చెప్తున్నాం. సో ఈ డజంట్ ప్రొట్రూ, ఈ డజంట్ పోక్ హిజ్ నోస్. ఎందుకు అలా చెప్పారనకుండా చేస్తే కనుక ఏమవుతుందంటే మన చేతనత్వపు స్థాయిలు బోర్డు ఉంటాయి. మీ అందరికీ మాస్టర్ జ్వాలాకులు గారు బాగా చదవటం వల్ల అర్థమైంటుంది. ఫిజికల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్, స్పిరిచువల్, నిర్వాణ, పరానిర్వాణ, మహాపరానిర్వాణ, ఇలా ఏడు ప్లేన్స్ ఉంటాయి. ఏడు ప్లేన్స్లో గురువు ఏం చేస్తాడంటే తన హయ్యర్ ప్లేన్స్లోకి శిష్యుణ్ణి కూడా ఉద్ధరించడానికి ఒక పద్ధతి చెప్తాడనమాట. అది చేస్తూ ఉండగా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం హయ్యర్ ప్లేన్స్లోకి, అంటే మెల్లిగా మన భౌతిక అవసరాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇదివరకు మనం ఎన్నో ఉంటే కానీ బాగలేదు అనుకునే వాటిలో చాలా వరకు పోతాయి. ఏదో టైం కనుక చాలు, ఒక గంట రెండు గంటలు లేదా 10 గంటలు పడుకునేవాళ్ళు సగం, 5-6 గంటలు పడుకుంటే చాలు. చాలా వరకు భౌతికమైన అవసరాలు తగ్గిపోతాయి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదివరకు బోల్డ్ కోరికలు ఉండేవి, అవి కావాలి, అవి అయితే బాగుంది, అవన్నీ మెల్లిగా వెళ్ళిపోతాయి వెనక్కి, మనకు తెలియకుండానే పోతాయి. ఆ తర్వాత మనకు గోల్డ్ ఆలోచనలు ఉంటాయి, అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం, ప్రపంచంలో గోల్డ్ ఎంత ఉంది అది తెలుసుకుందాం ఇది తెలుసుకుందాం, అన్నీ పోతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోయి గురువు ఏం చెప్పాడు అక్కడే ఉంటుంది. పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది, పక్షి కంటులో గుడ్డు మాత్రమే కనిపిస్తుంది, కనుగుడ్డు అని అర్జునుడు చెప్పినట్టుగా గురువు వాక్యం తప్ప ఇంకేం కనపడవు. మన కొత్త రామకోటయ్య గారు అంటాం తాతగారు, ఆయన ఏమంటారు, ఎప్పుడు చూసినా మా గురువు గారు ఒకటే చెప్తారు, అందరూ బాగుండాలని ప్రేయర్ చేయరు అబ్బాయి అదే చేస్తున్నాను. చూసారా ఎన్ని పుస్తకాలు చదవాలి, దానికి అందరూ బాగుండాలి అని అంటానికి ఎన్ని పుస్తకాలు చదవాలి, ఏం చదవక్కర్లేదు. నేను ఎంతే మీకు ఎందుకు ఇష్టం అండి అని అడిగాడు ఆయన వాడు గురువు గారిని. నీకేమీ రాదు, నీవేం చదువుకోలేదు కాబట్టి నువ్వంటే నాకు ఇష్టం రాదు, చదువుకున్న వాడికి బోల్డ్ అంత అహంకారం ఉంది, నీకు అది లేదు అందుకే నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పారు అని తాతగారు చెప్తూ ఉండేవారు. ఈ మొట్టమొదటి ఆయనే మన గురువు అని కూడా తెలియదు. మనకు ఒక సూచన ఇచ్చినప్పుడు అది చేసుకుంటూ వెళ్తుంటే మనలో చేతనత్వం మెల్లిమెల్లిగా అలా ఉద్ధరించబడుతూ ఉంటుంది. మన చేతనత్వం ఉద్ధరించబడిందంటే మనకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చెప్పుకున్న కొన్ని ఏవైతే ఉన్నాయో భౌతికమైనవి, కోరికలకి సంబంధించినవి, మన యాస్పిరేషన్స్ ఉంటాయి కొన్ని వైటల్. వైటల్ అంటే ఏంటి, ఆల్రెడీ మనం మంచి పెయింటర్ అనుకోండి, అబ్బా నేను ప్రపంచంలో మంచి పికాసో తర్వాత నేనే అవ్వాలి అనే ఒక వైటల్ ఇంపల్స్ ఉంటుంది, అలా వెళ్ళిగా అలాంటిది పోతుంది. నేను ప్రపంచంలో గొప్ప అందగాడిని మెల్లిగా పోతుంది, అది ప్రపంచంలో నా అంత వీరుడు లేడు ఇంకోడు మెల్లిగా పోతుంది. ఇలాగా వైటల్ బాడీలో ఏ యాస్పిరేషన్స్ ఉన్నాయో, యాంబిషన్స్ ఉన్నాయో, అవన్నీ ఒక్కొక్కటి తెలియకుండా చెట్టు పెరుగుతూ ఉన్నప్పుడు ఆకులు రాలినట్టుగా అన్ని రాలిపోతాయి, అవి రాలిపోయినట్టు కూడా మనకు తెలియదు. అది కామ్గా సైలెంట్గా గురువు చేసే ఉద్ధరణ. ఎప్పుడు చేస్తాడు ఈ ఉద్ధరణ అంతా, ఆయన చెప్పింది చేయాలి. రెండు, ఈ సృష్టి అంతకీ మంచి జరగాలి, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత ఏణ మార్గేణ మహిం మహిష అనగలి ఉండాలి. అనగలిగి ఉన్న వాళ్ళకి ఊరికే నోటితో అంటాం కాదు, హార్ట్ ఆఫ్ హార్ట్స్ మన ఇన్నర్ బీయింగ్ అలా పనిచేయాలి. పనిచేసినప్పుడు గురువు చెప్పింది మనకి ఎలా పనిచేస్తుందంటే, ఈ ఒక్కొక్కటి ఇప్పుడు కొబ్బరి చెట్టు పెరుగుతుంది అనుకోండి, తాడి చెట్టు కానీ పైకి వెళ్తాయి, కానీ మట్టలు ఉండవు. ఎక్కడుంటాయి, చిట్ట చివరిని ఉంటాయి పైన, కింద అంతా బోదే ఒక స్తంభంలా ఉంటుంది అంతే, కానీ అక్కడ గీతలు ఉంటాయి ఇలా ఆ మట్టలు అన్ని పడిపోయినట్టుగా. అలాగే మామూలు చెట్టు అయినా పెరుగుతూ ఉంటే చిన్న చిన్న ఆకులు అన్ని పడిపోయి మొక్క కాండం అలా పెరిగి దాని నుంచి మళ్ళీ బ్రాంచెస్ వచ్చి పెద్దదవుతుంది. ఆ పెద్దదైన తర్వాత పైన ఉంటాయి తప్ప ఆకులు కాండానికి ఉండవు, మొట్టమొదటిలో కాండానికి ఉంటాయి. అలాగే మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో ఉన్న రకరకాల ఇన్హిబిషన్స్, మనకున్న రకరకాల యాస్పిరేషన్స్ ఇవన్నీ మెల్లిగా పక్కకు పోయి మనం ఒక దిశగా నడుస్తుంది మన జీవితం. ఆ ఒక దిశగా నడటమే జీవన గమ్యం ఏదైతే ఉందో దానివైపు నడుస్తుంది. గురువు చెప్పకుండా మనకు, గురువు కామ్గా సైలెంట్గా జస్ట్ అలా ఒక సూచన ఇచ్చి దాన్ని పాటిస్తూ ఉంటే మనల్ని ఇలా ఉద్ధరిస్తారు. అలా ఉద్ధరిస్తూ ఏం చేస్తారు, తను ఏ స్థితిలో ఉంటారు ఎప్పుడు చెప్పుకున్నాం మనం, బుద్ధి ప్లేన్ ఆ పైన ఉంటారు. అలాగే మనల్ని కూడా ప్రతి గురువు కూడా తనంతటి వాడిగా తన శిష్యుణ్ణి చేయటానికే కృషి చేస్తాడు తప్ప తన చెప్పు చేతల్లో ఉంచుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయడు. అలా ప్రయత్నం చేసిన వాడు గురువు కాదు. ఇంకొకటి ఏదో నేను చెప్పిన నాకు వచ్చిన నేను చెప్పొచ్చాను, నన్ను మించిపోతావేమో, నీకు ఒక రహస్యం నేను చెప్పకుండా ఉంచుకుంటాను అని ఏ గురువు నిజమైన గురువు అండదు. ఇంకా వీడి శక్తి సామర్థ్యాలు బట్టి సాధన బలం బట్టి పెరగటం పెరగటం అనేది ఉంటుంది తప్ప గురువు ఎప్పుడు కూడా ఒక విత్తనం లాంటి ఒక చక్కటి వాక్యాన్ని ఇస్తారు. ఆ విత్తనం లాంటి వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం, మాస్టర్ ఇచ్చిన విత్తనం లాంటి వాక్యం ఏంటంటే, శబ్దానికి శబ్దానికి మధ్య ఉన్న గ్యాప్ పట్టుకోండి. అది చాలా చిత్రంగా ఉంటుంది కానీ చాలా 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 విలువైంది. అది తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి. అది ఏంటి అంటే పరమే వ్యోమం. ఒక అక్షరానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను మీరు వింటున్నారు, అలాగే సపోజ్ మీరు మాట్లాడుతున్నారు నేను వింటున్నాను, మాట్లాడుతున్నాను అన్నప్పుడు మాకి ట్లాకి మాట్లాడుతున్నాను అనే ఆరు అక్షరాల మధ్యలో చక్కగా గ్యాప్ ఉంటుంది, దాన్నే ఇంకా గ్యాప్ పెంచానుకోండి, మాట్లాడుకున్నాము. కానీ ఈ గ్యాప్ వల్ల ఏమైందంటే ఒక రకమైన మీనింగ్ మారిపోతుంది. మాట్లాడుతున్నాను స్పీడ్గా మాట్లాడానుకోండి, ఒకలా ఉంటుంది. ఈ స్పీడ్ లేకపోతే స్లో లేకపోతే ఫాస్ట్, ఇవి ఏవైతే ఉన్నాయో ప్రతి స్వరానికి ప్రతి శబ్దానికి మూడు స్థాయిలు ఉంటాయి. మంద్ర స్వరము మామూలు, తర్వాత హై పిచ్ తారస్థాయి. మంద్రస్థాయి, సాధారణ స్థాయి, తారస్థాయి. వీటినే ఉద్గీత, ఉద్గీత అంటే పైకి ఉచ్చరించారు ప్రణవోద్గీత. బృహంతర శ్యామ అని ఒకటి అంటారు, బృహంతర శ్యామ. అవి ఏంటంటే ఓంకారాన్ని ఉచ్చరించు, ఓం అని గట్టిగా పైకి బాగా ఉచ్చరించారు అనమాట. అది ఒక రకం, మన మనస్సులో ఓం అనుకోవడం ఒక రకం, ఇలాగా అని మంద్రస్థాయిలో అంటాం ఒక రకం. ఈ స్థాయిల గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఆ శబ్దం ఏదైతే ఉందో అది ఆకాశం. శబ్దానికి శబ్దానికి మధ్యలో ఆకాశమే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఆకాశాన్ని పరమే వ్యోమన్, పరమే వ్యోమం నుంచి అన్ని బయటకు వస్తాయి. దానికి గుణకం శబ్దం కాబట్టి ఆ పరమే వ్యోమాన్ని అందుకోవాలంటే శబ్దగుణం మనకు చాలా ముఖ్యం. అందుకని గాయత్రి చేసినా, అనుగ్రహమాల మంత్రం చేసినా, ఓంకారం చేసినా, శరణాగతి మంత్రం చేసినా, ఇంకేది చేసినా మామూలుగా మాట్లాడుతూ ఉన్నా ఒక శబ్దానికి ఒక శబ్దానికి మధ్య ఉన్న గ్యాప్ పట్టుకో అంటాం మహావాక్యం. దాన్ని ధ్యానం చేసే కొద్దీ కొన్ని సంవత్సరాలు పట్టచ్చు దాని సంగతి ఏంటో అర్థం అవడానికి. వినటానికి మటుకు గ్యాప్ పట్టుకోండి అంటే చాలా సింపుల్గా ఉంది, కానీ అది మెడిటేషన్ చేయాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే ఏమవుతుందంటే మాస్టారు ఒక శబ్దానికి ఇంకో శబ్దానికి ఉన్న గ్యాప్ ఏమిటో తెలుసు మాస్టర్కి, కాబట్టి ఆయన ఆ వాక్యం ఇచ్చినప్పుడు మనం చేస్తే మాస్టారు ఏ చేతనత్వం స్థాయిలో ఉన్నారో మనం కూడా అక్కడికి వెళ్తాము, అలా మనకు తెలియకుండా చక్కగా ఉద్ధరిస్తారు. అలాగ గురువు ఏం చేస్తాడంటే శిష్యుడి యొక్క చేతనత్వాన్ని తన హయ్యర్ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాంతో జోడించబడేటట్టు అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కామ్గా జరుగుతుంటాయి మనకు తెలియదు. ఒకరోజుకి ఏమవుతుందండి, మెల్లిగా శిష్యుడు గురువు ఒకే చైతన్య స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంది. శిష్యుడి యొక్క పరిశ్రమ బట్టి, శిష్యుడి యొక్క సాధన పటిమ బట్టి, సాధన బలం బట్టి, శ్రద్ధ బట్టి, విశ్వాసం బట్టి. మాస్టర్ చెప్పారు నేను చేస్తున్నాను అవుతుంది అంతే. అవ్వదండి ఎవడన్నా అంటే నిజమే అవదా అయితే వేస్ట్ చేశాను ఇన్నేళ్ళు అనుకోకూడదు. అలాంటి అపనమ్మకం రాకూడదు. గురువు వాక్యం అంటే వేదవాక్కు, అలాంటి వేదవాక్కుగా దాన్ని తీసుకొని చేయాలి. చేస్తే మనం ఖచ్చితంగా గురువు యొక్క చేతనత్వం ఏదైతే ఉందో, చేతనత్వ స్థాయిల్లో ఇంకా రకాలు ఉన్నాయి కదా, దాంట్లో బుద్ధి ప్లేను, నిర్వహణ, పరానిర్వహణ, మహాపరానిర్వహణ, వీటిలో ఒక్కొక్క దానితో మనం అనుసంధానం అవ్వచ్చు. ఆ రకంగా గురువు ఏం చేస్తారంటే ఫిజికల్గా ఏమీ చేయరాయి, అంతా కూడా చేతనత్వం ఉన్నత చేతనత్వ స్థాయిల్లో మనలో మార్పులు వచ్చేటట్టుగా నిమ్న స్థాయి నుంచి అంటే కింది స్థాయి నుంచి మన చేతనత్వాన్ని ఉన్నత స్థాయికి ఉద్ధరిస్తారు. అది ఉద్ధరణ కార్యక్రమం అన్నారు. ఇలాంటి ఉద్ధరణ కార్యక్రమం పరమ పూజ్య గురుదేవుల జీవిత చరిత్రలో ఎలా జరిగిందో అంటే ఆ చేతనాకి శిఖర యాత్ర చూస్తే తెలుస్తుంది. అలాగే ఆత్మకథలో కూడా అక్కడక్కడ ఇస్తారు. ఆయన ఒక ఎద్దుకి బాగలేదు, ఎడ్ల బండిలో రెండు ఎడ్లు ఉంటాయి కదా, ఒక ఎద్దుకి బాగుండకపోతే ఆ ఎద్దుని తీసి పక్కన పెట్టి ఒక కాడికి రెండో వైపు భుజం తన భుజం మీద పెట్టుకొని ఆ బండిని లాక్కొచ్చారు. అలాగే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఒక పని మనిషి ఇంట్లో ఉండకపోతే మాలపల్లి వెళ్ళి మాలపల్లిలో ఆవిడకి వైద్యం చేసి ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళు లోపలికి రానివ్వలేదు. మూడు రోజులు బయట గదిలో వచ్చారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి భాగవత ప్రవచనం అయిన తర్వాత ఏంటి ఇక్కడ ఉన్నాడు శ్రీరాముని అడిగితే జరిగింది చెప్పినప్పుడు నువ్వు భాగవతం చెప్పారు కదా మీరు దాని ప్రకారం నేను మానవులందరూ ఒకటి అనే భావనతో నేను సేవ చేశాను నాన్నగారు అంటే వెరీ గుడ్ భయ్ అని చెప్పి మెచ్చుకొని లోపలికి రమ్మన్నారు. అంటే ఇవన్నీ చిన్న చిన్న సంఘటనలు ఒకటి రెండు, కానీ మనిషి యొక్క భావన గమనించాలి. ఆ భావన చాలా ముఖ్యం. ఆ భావన లేకుండా ఫోటోలు తీసుకోవడానికి, మెచ్చుకోవడానికి చేసే పనులు చేస్తుంటారు, అలాంటివన్నీ కాదు. అదే అంతేకాకుండా మనుషుల మీదే కాకుండా ప్రాణుల మీద కూడా దానికి ప్రేమ ఉంటుంది. బుద్ధుడు చూడండి, బుద్ధుడితో పాటు ఇంకోటి ఉంటాడు వాడు కజిన్, వాడిద్దరు అలా వెళ్తుంటే ఒక హంస మీద బాణం వేస్తాడు, వాడు బాణం వేస్తే అది కాస్త బాణం దెబ్బ తగిలి పడిపోతుంది. వెంటనే బుద్ధుడు దాని దగ్గరికి వెళ్ళి ఆ బాణం తీసేసి దానికి అన్ని సపరిగలు చేసి తన దగ్గర ఉంచుకుంటాడు. ఆ తర్వాత అది బాగైపోయిన తర్వాత బుద్ధుడి దగ్గరికి వచ్చి వాళ్ళ కజిన్ నాకు ఇచ్చేనా హంసం, ఇది నీదేంటి, నువ్వు కొట్టేసావు చంపుదామని నేను రక్షించాను, ఇది నాది అంటాడు బుద్ధుడు. అప్పుడు వాళ్ళిద్దరు కోర్టుకు వెళ్తారు. మళ్ళీ చక్రవర్తి దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఎవరు రక్షించారో ఎవరు శిక్షించారో రెండు క్లియర్గా తెలుస్తుంది. అప్పుడు ఆ పక్షి ఏం చేస్తుంది, హంసం ఏం చేస్తుంది, బుద్ధుడి దగ్గరికి వస్తుంది. న్యాచురల్గా అప్పుడు జడ్జిమెంట్ ఏంటి, బుద్ధుడు దీనికి యజమాని అని చెప్పి ఇస్తారు. అక్కడ బుద్ధుడు తన యొక్క ఒక హృదయంలో ఉన్న కరుణను చూపించాడు. అలా మనకు జంతువులు చచ్చిపోతున్నాయి పాప, ఎలా వీటిని రక్షించారు అనే ఆలోచన. జంతువుల్ని పనిగట్టుకు చంపడం అనేది ఒక పద్ధతి, అది మనం మాట్లాడుకోలేదు. తన ప్రాణం పోయినా ఇంకొక ప్రాణిని రక్షించడం అనేది శిష్యుల్లో ఉండే ఒక గొప్ప లక్షణం. ఈ రకమైన పద్ధతి ఎవరైతే చేస్తున్నారో, ప్లస్ ఎవరైతే వెనకబడ్డారో, ఎవరైతే దారి తప్పిపోయారో, అలాంటి వాళ్ళ కోసం ఆలోచించి కొన్ని ప్రణాళికలు వేసి ప్రాక్టికల్గా పనిచేసేవాళ్ళు, ఊరికే గాల్లో మెడలు కట్టేవాళ్ళు కాదు. వెనకబడిన వాళ్ళని ఎలా మనం తీసుకురాలి ముందరికి, వీళ్ళందరికీ వెనకబడడం అంటే ఇక్కడ చదువులో లేకపోతే వేటిల్లోనూ వాటిల్లో కాదు, ఇవల్యూషన్లో. శిష్యుడి యొక్క ఆలోచన అంతా కూడా ఈ ఇవల్యూషనరీ ప్రాసెస్లో వెనకబడిన వాళ్ళ సంగతి ఏంటి, వీళ్ళని ఎలా ముందర తీసుకెళ్ళాలి, హౌ టు క్విక్ ద ఇవల్యూషన్ ప్రాసెస్, ఇవల్యూషనరీ ప్రాసెస్ అని ఆలోచించేవాడు శిష్యుడు అవుతాడు తప్ప, ఊరికే మాస్టర్ జ్వాలాగుల గారి పుస్తకాలు నాకు 24 గంటల పాఠం వచ్చేసి ఎక్కడ అడిగినా చెప్పేస్తాను, నాకు ఈచిడి కూడా వచ్చింది దీంట్లో అంటే అది కరెక్టే, ఓ పద్ధతి అది, దట్ ఈజ్ స్టూడెంట్. బట్ డిసైపుల్ అనేవాడికి ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది ఇవల్యూషన్. కాబట్టి ఇవల్యూషన్ గురించి బాగా స్టడీ చేయాలి, ఇవల్యూషన్లో మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి, ఇవల్యూషన్లో ఏవే ఉన్నాయి అసలు భాగాలు అవన్నీ తెలుసుకోవాలి, ఇవల్యూషన్లో భాగాలు తెలుసుకోవడంతో పాటు ఏ పని చెయ్యాలి అనేది తెలుసుకోవాలి. ఇవల్యూషన్లో ఏ పని చెయ్యాలి, చాలా పనులు ఉంటాయి, దాంట్లో గురువు ఇచ్చిన పని చెయ్యాలి, అంటే వేరే గురువులు ఇచ్చిన పని చేయకూడదు, అంటే ఒక పని చేయటం జాత అయితే కదా అప్పుడు ఉండవు పని చేయాలి. సో మన కన్సర్న్ అంతా కూడా ఇవల్యూషన్. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఇవల్యూషన్, మళ్ళీ స్పిరిచువల్ ఇవల్యూషన్, మెటీరియల్ ఇవల్యూషన్ అండ్ సైకిక్ ఇవల్యూషన్. దీంట్లో మెటీరియల్ ఇవల్యూషన్ అంటే ఈ శరీరానికి సంబంధించి పదార్థానికి సంబంధించిన ఇవల్యూషన్ హయ్యెస్ట్ రీచ్డ్, ఎందుకంటే మానవ శరీరం అనేది మనిషి దేహం అనేది రీచ్ అవటమే మెటీరియల్గా ఇవల్యూషన్లో హయ్యెస్ట్. ఇంకా ఆ జీవుడికి ఇవల్యూషన్ ఏమిటి, జీవుడు కొంతకాలం ఖనిజాల్లో ఉంటాడు, కొంతకాలం వృక్షాల్లో, కొంతకాలం జంతువు, కొంతకాలం మనిషి, ఆ తర్వాత ఎక్కడ ఉంటాడంటే దేవల దేవరూపంలో ఉంటాడు, దేవ శరీరంలో ఉంటాడు, పోనీ దేవా కింగ్డంలోకి ఎంటర్ అవుతాడు. సో దేవా కింగ్డంలోకి ఇప్పుడే ఎంటర్ అవ్వచ్చు, ఈ శరీరం ఉండగానే ఎప్పుడో కాదు, ఎంటర్ అయ్యి వాళ్ళతో కలిసి పనిచేయచ్చు. అది ఎవరైతే చేస్తారో వాళ్ళు గురువు గారి పని, గురువుల పని చేస్తూ ఉన్నట్టు, గురువు గారే కాదు గురువులందరి పని కూడా మనిషిని ప్రస్తుతం ఉన్న హ్యూమన్ కింగ్డమ్ నుంచి దేవా కింగ్డంలోకి ఎంటర్ అయ్యేటట్టు చేయటం. ఇది ఈ భాషలో చెప్తే, ఇంకో భాషలో ఏంటంటే మనమందరం కూడా నిర్వాణ అనే ప్లేన్ ఏదైతే ఉందో ఆ నిర్వాణ అనే ప్లేన్లోకి మన చేతనత్వం ఉద్ధరించబడటం. మన కాన్షియస్నెస్ ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు మెంటల్ ప్లేన్లో ఉంటుంది, మెంటల్ ప్లేన్ దాటి బుద్ధి, ఆ తర్వాత నిర్వాణ తర్వాత ఇంక రెండే ఉన్నాయి, పరానిర్వాణ మహాపరానిర్వాణ. మహాపరానిర్వాణ అంటే అది సత్యం, భగవంతుడు సాక్షాత్ అంతర్యామి. అంతర్యామి అంటే అర్థం సృష్టి అంతా అడుగు అడుగులో ఉన్నాడు. ఇంతకీ ఈ ఇవల్యూషన్ అనేది ఈ భూమి మీద జరుగుతూ ఉండగా ఈ భూమి మీద పుట్టిన మానవుడికి ఈ ఇవల్యూషన్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఐ ఆమ్ వన్ విత్ ద ఎంటైర్ హ్యుమానిటీ. అందరూ నాలో ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను అని గురుదేవులు ధ్యానం చేసుకుంటాను నేను అని చెప్పారు. ప్రజ్ఞావతార కథామృతం, ప్రజ్ఞ అవతార కథామృతం మనం ఇదివరకు చెప్పుకున్నాం క్లాసుల్లో. దాంట్లో ఆయన మెడిటేషన్ గురించి చెప్పారు, అలాగే ఈకే గారు అలాగే చేశారు. దాంట్లో రాజవిద్య రాజగృహ్యం అని చెప్పి భగవద్గీతలో 9వ అధ్యాయం దాని మీద వ్యాఖ్యానం చేస్తూ ఆకాశంలో వాయువు ఉన్నట్లు ఈ సమస్త జీవులు నా యందు ఉన్నవి అని ధ్యానం చేయమన్నారు. అంతర్యామి సాధన అని చెప్పి భగవద్గీత 9వ అధ్యాయం ఇచ్చారు. ద సింథసిస్ ఆఫ్ మెడిటేషన్ ఈజ్ నాట్ ఎట్ కమ్ అని చెప్పి వచ్చారు ఎప్పుడో 1920లో మాస్టర్ జ్వాలాగురు. ఆఫ్ లేట్ అంటే అరవిందులు చేశారు, మాస్టర్ సివి గారు చేశారు, అరవిందులు చేశారు, మన పదవ పూజి గురుదేవులు చేశారు, మాస్టర్ ఈకే గారు చేశారు, మాస్టర్ ఆర్కే చేశారు, వీళ్ళందరూ కూడా మెడిటేషన్ లో ఆ సింథసిస్ తీసుకొచ్చారు. ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ నాలో ఉన్నాయి, నెక్స్ట్ నేను అందరిలో ఉన్నాను, అందరూ నాలో ఉన్నారు, నేను అందరిలో ఉన్నాను. దీనికి మెల్లిగా ప్రాక్టికల్ గా ఎలా చేయాలంటే మనకు బాగా నచ్చిన వాడిని ఫోటో పెట్టుకోలేదు, ఆ ఫోటో చూసుకుంటూ కూర్చొని వాడు నాలో ఉన్నాడు, నేను వాళ్ళలో ఉన్నాను, షిరిడి బాబా కూడా చెప్పారు ఇలాగా. ఈ రకంగా చేస్తూ ఉంటే మెల్లిగా బై స్లో డిగ్రీస్ మనకు తెలుస్తుంది సృష్టిలో ఎక్కడెక్కడ బాధ ఉందో ఆ బాధ మనకు తెలుస్తుంది, ఆ బాధని పోగొట్టడం ఎలాగా అని నేను రాత్రుడు నిద్రపోకుండా దిండు లేకపోతే దుప్పటి తడిచిపోయేటట్టు కళ్ళ మీద నీళ్లు పెట్టుకున్నాను. నేను సిద్ధ పురుషుడి అని అందరూ అనుకుంటారు, నాకు అవేం తెలియదు అన్నగారు గురువు గారు. అది శిష్యుడి లక్షణం, అలాంటి శిష్య లక్షణాన్ని అంతటినీ రంగరించి మనకు పాటిచ్చారు. సహశక్తి హమేదో దయానిధి కర్తవ్య మార్గ పర దట్ట జామి పర సేవ పర ఉపకారమేహం నిజ జీవన సఫల బనాజామి. అలాగా నిజ జీవన సఫల బనాజామే అనే పద్ధతిలో రాసిన పాటకు అనుగుణంగానే గురుదేవుల జీవిత చరిత్ర ఉంది. ఆయన ఒక జన్మలో అలా చేశారా, ఎన్నో జన్మలను చేశారు. అలా కబీర్దాసుగా ఉన్నప్పుడు చేశారు, సమర్థుడు రామదాసుగా ఉన్నప్పుడు చేశారు, అలాగే శ్రీరామకృష్ణ పరమహంసగా చేశారు, అలాగే ఇప్పుడు ఇస్కాన్ ఉంది చూశారా దానికి అలా వెళ్తే చైతన్య మహాప్రభు ఆయనకు కూడా గురువుగా ఉన్నారు, గురువు గారు కొంతకాలం. నర్సీ మెహత ఈ ఇక్కడ అక్కడ అని చెప్పడానికి వీలేదు, ఎన్నో ఉన్నాయి. అన్నింటిలో అతి ముఖ్యమైన 3 జన్మలు చెప్పానన్న, ఆ అతి ముఖ్యమైన 3 జన్మల్లో ఆయన ఈ సృష్టి కోసం ఎంత చేశారు. అలాగే మనం కూడా సృష్టి కోసం ఆలోచించాలి, సృష్టి కోసం చేయాలి, మన కోసం మాత్రమే ఆలోచించడం అనేది ఇండివిజువలైజేషన్, తప్పు కాదు అది. ఆ దాంట్లోంచే మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆలోచించడానికి వెళ్తాం తప్ప మొట్టమొదటే జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి వచ్చి రాగానే అలా ఆలోచించలేము, అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా అనవసరం. ఈ లోపల ఏమవుతుందంటే ఇలాంటి మహాత్ములు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన మార్గాన మనం ఖచ్చితంగా ఇంత టైం అని దీనికి స్పేర్ చేసి మన బాగు కోసం చెప్పారు అనే ఆలోచన మనకు ఉంటే అలాగా వారు చెప్పినట్టు చేస్తే మనం తప్పకుండా శిష్యులు అవుతాం. ఊరికి చెప్పిన వెంటనే చేయటం, గాయత్రి జపం చేసుకుంటున్నాం, గాయత్రి అంటే ఇది కాదని మాస్టర్ 100 సార్లు చెప్తారు. గాయత్రి అంటే ఇట్స్ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఇన్ యాటిట్యూడ్ ఆఫ్ లైఫ్, హౌ టు యూటిలైజ్ ది టైం ప్రాపర్లీ, ఇదంతా గాయత్రి అని చెప్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం, జీవన విధానం, క్షేత్రత్వ విజ్ఞానం, ఇది గాయత్రి అంటే అంత. ఆ 3 మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటే అప్పుడు రివల్యూషన్ గురించి వీడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి లెటస్ హ్యావ్ ఎ లుక్ ఇన్ టు హిమ్, లెటస్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని చెప్పి అప్పుడు మనల్ని శిష్యుడిగా తీసుకుంటారు. మనకు ఫలానా వారు మా గురువు గారు అండి అని మనం చెప్పడం అనేది అంత సమంజసం కాదు. ఫలానా వాడు నా శిష్యుడు అని గురుదేవులు చెప్పడం ఎప్పుడు కూడా రైట్. అలాగే మాస్టర్ గారు వారి గురువు గారిని కలిసి ఎన్నోసార్లు చెప్పారు. ఇలా బస్సులో వెళ్తూ ఉంటే పుస్తకంలో మాస్టర్ పరమ పూజ గురుదేవుల పుస్తకం అఖండ జ్యోతి చదివానండి, 3 సార్లు అలా కలిసి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పడం, గురువు గారి దగ్గరికి మాస్టర్ వెళ్తాం అని జరిగింది. అలాగే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా మొట్టమొదట గురువు కనిపిస్తాడు, తర్వాతే తన గురువు దగ్గరికి వెళ్తాడు. అంతే తప్ప డైరెక్ట్గా ఎవ్వరు కూడా గురువు దగ్గరికి వెళ్ళరు. కలల్లో కనిపించవచ్చు, నిజంగానే కనిపించవచ్చు, లేకపోతే దర్శనం ఇవ్వచ్చు, లేకపోతే పుస్తకాల రూపంలో మనకు మాటిమాటికి ఒక సందేశాన్ని ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినా దాన్ని మనం సీరియస్గా సిన్సియర్గా గ్రహించే స్థితి ఉంచుకోవాలి. ఉండాలంటే ఏం చేయాలి? మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంచుకోవాలి. గురువు వస్తాడు ఏదో చేస్తాడు అనే ఆలోచన కనుక ఈ లోపల మనలో పాత్రత పెంచుకోవాలి. ఎప్పుడైతే పాత్రత పెంచుకున్నామో అప్పటి వరకు గురువు రాడు. పాత్రత పెంచుకుంటే క్షణం ఆలస్యం చేయకుండా గురువు మన దగ్గరికి వస్తాడు. అందుకని పాత్రత పెంచుకోవడానికి మనకు ధర్మశాస్త్రాలు ఏం చెప్తాయి, పతంజలి యోగ సూత్రాల్లో ఏం చెప్పారు, ఆ సాధనలు చేసుకుంటూ ఉండాలి, భగవత్ స్మరణ చేసుకుంటూ ఉండాలి, సాటి వారికి సాయం చేసే గుణం అలవాటు చేసుకోవాలి, ఇవన్నిటికంటే దయ కలిగి ఉండాలి, కరుణతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, క్షమించగలిగి ఉండాలి. తప్పు చేస్తే జాగ్రత్త, తోలొలిచేస్తా అనకూడదు. తప్పు చేయడం అనేది ఎవరైనా చేస్తారు, క్షమించడం అనేది గొప్ప విషయం. కాబట్టి క్షమించే గుణం నేర్చుకోవాలి. ఇంకా అందరూ అందరినీ కలుపుకు వెళ్ళగలిగే తత్వం ఒకటి ఉండాలి. ఇలాంటి లక్షణాలు పెంచుకుంటూ వెళ్లే కొద్దీ ఈ మానవులందరూ ఒకటే అనే విషయం వీరికి అంతరాంతరాల్లో తెలుస్తూ ఉంటుంది. బయటికి తెలియటం అందరికీ చెప్పడం కాదు, మనకు ముందర తెలిస్తే దాని తగ్గ మానసిక స్థితి మనకు వస్తుంది, మనలో మార్పు వస్తుంది. మనం మారితే యుగం మారుతుంది అని గురువులు చెప్పిన వాక్యం నిజం అవ్వాలంటే మనం మారడానికి ఏం ప్రయత్నం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. అలాంటి మార్పు ఏం కావాలో ఆల్రెడీ మాస్టర్ డైరీగా ఇచ్చారు, రోజు ఆ డైరీని టిక్ పెట్టుకోవాలి మనం. అలాగే భగవద్గీతలో మరి ఇంతవరకు ఎవరన్నా చేశారు లేదు, ఇప్పుడు ఒక్కడు చెప్పలేదు నాకు, నేను చెప్తూనే ఉన్నా. అలాగా 16వ అధ్యాయంలో దైవ అసుర లక్షణాలు ఒక చార్ట్ వేసుకుని దాంట్లో ఎన్ని లక్షణాలు టిక్ పెట్టుకున్నాను, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఓకే, చెప్పకపోయినా నష్టమేం లేదు, కానీ ఆ పుస్తకం చదవకపోయినా ఏం పర్వాలేదు. గాయత్రి చిత్రావళిలో సద్గుణముల ప్రాప్తి, సద్గుణ వరద, సద్గుణముల వరదానం అని దాంట్లో 7 రకాల గుణాలు ఇచ్చారు గురువు గారు. భగవద్గీతలో 26 చెప్పారు, కానీ ఈ 7 అతి ముఖ్యము, ఇవన్నా మీరు నేర్చుకోండి అని అడుగుతున్నారు ఆయన. 7 26 వదిలేసి అంతకంటే కన్సెషన్ ఏముంటుంది? ఆ గాయత్రి చిత్రావళిలో ఆ 7 గుణాలు ఏమిటో రాసి చెప్పండి అన్నాను. అదన్నా చెప్తే పర్వాలేదు, చెప్పకపోయినా పర్వాలేదు, నాకు చెప్పడం కాదు ముఖ్యం. అక్కడ మీరు ఆ 7 గుణాలు తెలుసుకున్నారా లేదా అంతే ముఖ్యం. అలాగ చేసుకుంటూ మన అభివృద్ధి కోసం మనమే పాటుపడాలి. గురువు ఎప్పుడు కూడా మార్గం చూపిస్తాడు. ఇదిగో ఒక గదిలో లైట్ వేస్తే ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నాయో తెలుస్తాయి. అలాగే గురువు అనే లైట్ పడంగానే మనలో ఏ లోపాలు ఉన్నాయి, మనలో ఏమి బలహీనతలు ఉన్నాయి, మనలో ఏవి చెడు దుష్సంస్కారాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుస్తాయి. మెల్లిమెల్లిగా ఆ చెడు సంస్కారాలని, ఆ చెడు అలవాట్లని, చెడు రక భావాలని, అలాగే చెడ్డ పనులు చేసే ఒక తత్వం, ఇవన్నీ కూడా మనం ప్రయత్నం చేసి దాంట్లోకి బయటికి వచ్చి మంచి వైపు వెళ్ళడానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఇది సద్బుద్ధి అంటే. ఆ రకంగా వెలుగు ఏమి చేయదు, వెలుగు చూపిస్తుంది ఇది 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 అని. 10 మంది ఉన్నారు గదిలో, చీకటిగా ఉంది, లైట్ వేస్తే ఓ 10 మంది ఉన్నారని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఇలా తెలుస్తుంది. అలాగే మనలో ఏ గుణాలు ఉన్నాయి, మనలో నిజంగా అది దుర్గుణం అని మనం అనిపించవచ్చు, చాలా న్యాచురల్ కదండి అంటాం మనం. ఎప్పుడైతే గురువు పరిచయం అప్పుడు మనకు అది తప్పు అని తెలుస్తుంది. కోపగించుకోవడం తప్పు, క్షమించగలగడం రైట్, దయగా ఉండటం, దయ ఉన్న హృదయమే దైవ నిలయం అని చెప్పారు, అది ఊరికే ఒట్టి మాట కాదు అని తెలుస్తుంది. ఇవన్నీ కూడా గురువు అనుగ్రహం వల్ల తెలుస్తాయి. సో గురువు దృష్టిలో పడాలంటే మనం సృష్టికి సేవ చేయాలి. సృష్టికి సేవ చేయడం అనే కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే మనలో పాత్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ సృష్టికి సేవ చేయడం అనే దానిలో కూడా ఇది చేస్తే నాకేం వస్తుంది అనే ప్రశ్న ఉండకూడదు. నాకేంటండి బాబు బోన్ పనులు అని నాకు ఎందుకు వచ్చింది కావాలి అనకూడదు. అసలైంది అది, మిగతాది తర్వాతది అనే భావన ఉండాలి. అలా ఉన్నప్పుడు ఒక జన్మలోనే పరిగెట్టుకు వచ్చేసి ఇవన్నీ చేయగా చేయగా కొంచెం కష్టపడితే చాలా శ్రద్ధగా చేస్తే ఫాస్ట్గా వస్తాయని కూడా ఫైరింగ్ యాస్పిరేషన్ ఉండాలంటారు చాలా కూల్గా. అలాంటి ఫైరింగ్ యాస్పిరేషన్ మనలో ఉంటే సంవత్సరాల్లో జరిగేవి రోజుల్లో లేదా గంటల్లో కూడా జరుగుతాయని చెప్పి ఎష్యూరెన్స్ ఇస్తారు గురువులు. ఒక కొన్ని జన్మలు గడవాల్సినవన్నీ కూడా ఇదే జన్మలో మనం అనుభవించవచ్చు. కొన్ని జన్మలన్నీ ఒక రోజులోనే అనుభవించవచ్చు, కొన్ని గంటల్లో అనుభవించవచ్చు. ఎప్పుడు ఫైరింగ్ యాస్పిరేషన్ ఉంటే ఎస్ ఇది వస్తే కానీ నేను ఏమన్నప్పుడు శరీరానికి ఎన్నో రకాల ఇబ్బందులు రావచ్చు, అన్ని భరించి ఓపిక తెచ్చుకోవాలి, శరీరం దృఢంగా ఉంచుకోవాలి. అందుకే యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, అవన్నీ చెయ్యాలి. చేస్తే అప్పుడు దృఢంగా ఉంటుంది. ఇవన్నీ కూడా శిష్యుడిగా ఉండాల్సిన లక్షణాలు. అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది వినయము. నాకు ఇంత వచ్చు అని గర్వం కానీ అహంకారం కానీ ఉంటే తన్మన్ పడిపోతాం పైనుంచి. ఎప్పుడు కూడా గర్వం అహంకారం రాకూడదు, వినయంగా ఉండాలి. ఎన్ని చదువుకున్నా అన్ని ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది అని సామెతుంది. అలాగా ఏమి రానట్టుగా అంటే విర్మహంలా ఉండమని కాదు, అన్ని ఏమి రానట్టుగా ఉండటం అంటే అడిగినప్పుడు మాట్లాడటం, అవసరమైనవి మాత్రమే పట్టించుకోవడం, ప్రతి దాంట్లో వేలెట్టుకోవడం, ప్రతి దాంట్లో తలకాయ దోచకూడదు. అది మంచి కార్యక్రమం అండి, వెళ్దాం అనుకోండి, మంచి కార్యక్రమం అయినా వెళ్ళకూడదు. అది మన యోగానికి సంబంధించింది అయితేనే వెళ్ళాలి. అంటే జీవన విధానం గురించి, ఇవల్యూషనరీ ప్రాసెస్ లో ముందరకు వెళ్ళడం అనే వాటి గురించి చెప్తున్న వాటికి అయితేనే మనం అటెండ్ అవ్వాలి. తప్ప ఏ సోజు పడితే దానికి, ఏది బాగుందనిపిస్తే దానికి వెళ్ళిపోకూడదు. పైకి బాగానే ఉండొచ్చు కానీ ఇవల్యూషన్ లో మనం ఎక్కడ తీసుకెళ్తుంది అని మనం ఆలోచించగలిగి ఉండాలి. అలాంటి ఆలోచనతో మనం ప్రొసీడ్ అవుతూ ఉంటే గురువు సంతోషిస్తారు. అప్పుడు ఇంకొక మాట చెప్తారు, ఇంకొక ధ్యానం చేయాలి. ఆ ధ్యానం ఎప్పుడు చెప్తారు? చెప్పింది వచ్చినప్పుడు. అంతవరకు రెండో చెప్పరు. ఇక్కడ కోర్సులు కంప్లీట్ చేయటాలు, 100% మార్కులు రిజల్ట్స్ తెప్పించుకోవటాలు ఇలాంటివి ఉండవు. మనం చెప్పింది గురువు మనకు ఇచ్చింది చేస్తేనే రెండో పాఠం చెప్తారు. అంతేకాకపోతే ఎంతకాలం చెప్పినా ఒకటే పాఠం చెప్తారు. మన మాస్టర్ 30 ఏళ్ళని చెప్తున్నా మీకు ఇంతే ముందరగడ్డలు ఏం చేయమంటారు అని అడిగారంటే అర్థం ఏంటి? చెప్పింది చేశామని, చెప్పింది చేయలేదని. చెప్పింది చేస్తే రెండో పాఠం చెప్తారు కదా. 30 ఏళ్ల క్రితం ఏం చెప్తారు? మళ్ళీ వాళ్ళ అదే గాయత్రి, అదే జీవన విధానం, జీవన కళ, అదంజీవి జాతి మార్చి ఇటు మార్చి ఎన్ని చెప్పినా కూడా మనం అబ్బా ఎంత బాగా చెప్పారు మాస్టర్ అని చప్పట్లు పెట్టడం, దండ వేయటం. ఆయన ఎంత బాగా చెప్పారు అని అవసరం, మనం ఎంత బాగా చేసామనేది ముఖ్యం. ఖచ్చితంగా గురువు బాగానే చెప్తారు. దానికి మళ్ళీ మన సర్టిఫికెట్లు అనవసరం. గురువుకి సర్టిఫికెట్ ఇవ్వాలనుకోవడం భ్రమ. అడిగి ఉండొచ్చు ఎలా చెప్పానండి, ఎలా చెప్పానంటే ఏదో సరదాగా అడిగి ఉండొచ్చు మనల్ని టెస్ట్ చేయడానికి. ఏం బాగాలేదు మాస్టర్ అంటే ఇలా చెప్పకూడదు అనమాట. కాబట్టి స్టైల్ మార్చుకుంటారు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు శిష్యుణ్ణి గురువు ఎలా తీసుకుంటాడు కింద టాక్ చెప్పుకుందాం మనం. ఇన్ ద సైలెన్స్, ఇన్ ద అట్టర్ సైలెన్స్, ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సైలెన్స్ ద గురు టేక్స్ ద శిష్య ఇన్ టు హిస్ హార్ట్. మనం ఎంత మౌనంగా ఉంటే గురువు మనని శిష్యుడిగా తీసుకోవడానికి అంత శ్రద్ధగా ఉంటాడు. మౌనము అనే పదానికి అర్థం ఏంటంటే ఫిజికల్ మౌనం అంటే మాట్లాడకుండా ఉంటాం, ఒకటి కోరికలు లేకుండా ఉంటాం, యాస్ట్రల్ మౌనం. నేను అంతటి వాడిని అయిపోవాలి, ఇంతటి వాడిని అయిపోవాలి అనే ఒక అంబీషియస్ లైఫ్ లీడ్ చేయాలనుకోవడం లేకుండా ఉండటం వైటల్ మౌనం, వైటల్ సైలెన్స్. తర్వాత రకరకాల ఆలోచనలు చేసేయడం, అది చేసేద్దాం, ఇది చేద్దాం, ఏదో చేసేద్దాం, ఆ మెంటల్ సైలెన్స్, అవేమీ లేకుండా సైలెంట్గా ఉంటాం మెంటల్. సో ద గురు ఎక్స్పెక్ట్స్ ద సైలెన్స్ ఆన్ మెంటల్ లెవెల్, ఆన్ ద వైటల్ లెవెల్, ఆన్ ద యాస్ట్రల్ లెవెల్. కోరికలు అనే స్థితిలో మౌనంగా, మనకు ఆకాంక్షలు అనే దాంట్లో మౌనంగా, రకరకాల ఆలోచన విధానం అనే దాంట్లో మౌనంగా ఎవరుంటారు? ఆ మూడు రకాల మౌనం ఎప్పుడైతే సిద్ధిస్తుందో అప్పుడు మనకు గురువు శిష్యుడిగా మనల్ని తీసుకుంటాడు. అయితే ఇప్పటి నుంచి ఇంక మేము మాట్లాడకుండా ఉండలేము. మానసికమైన మౌనాన్ని మనం అభ్యాసం చేయాలి. అందుకని మానసిక మౌనం అభ్యాసం చేస్తూ అందరూ బాగుండాలి అనే నిరంతరమైన ఒక చక్కటి కోరిక ఉంటే ఒక్కొక్కప్పుడు మన నోటీసులో లేకుండానే సడన్గా మౌనం వచ్చేస్తుంది. ఏదో ఒక వాక్యం తలుచుకున్నప్పుడు సడన్గా మాస్టారి క్యాసెట్లు కానీ వింటున్నప్పుడు కానీ, పుస్తకం చదువుతున్నప్పుడు కానీ ఏదో వాక్యం మనం చదువుతుంటే మౌనంలోకి వెళ్ళిపోతాం. అది ఎవరికి వాళ్ళకి తెలియాలి. అలాంటప్పుడు ఏం చేయాలంటే శ్రద్ధగా దాన్ని ఒక డైరీలో రాసుకోవడం కానీ, బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవడం కానీ, మళ్ళీ మళ్ళీ దాన్ని అలాగే విన్నా, మళ్ళీ మళ్ళీ దాన్ని అలాగే రాసుకుని చదువుకుంటున్నా, మౌనంలోకి వెళ్తున్నావా లేదా పరీక్షించుకుంటే అది మీకు ఎవరైతే ఆ పర్టికులర్ సెంటెన్స్ వల్ల, ఆ పర్టికులర్ సెంటెన్స్ చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ మౌనంలోకి వెళ్ళగలుగుతున్నారో అది మీకు ఒక చక్కటి ఆసరా అన్నమాట, ఒక సపోర్ట్. దాన్ని పట్టుకుని మౌనంలోకి వెళ్తే మనల్ని గురువు మౌనంలో ఆయన కూడా ఉంటూ మనకి దీక్షిస్తారు. ఆ మౌన దీక్ష అనేది చాలా 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 పవర్ఫుల్ అన్నిటికంటే. అలాంటి స్థితి ప్రతి ఒక్కళ్ళకి కలగాలని, అలాంటి స్థితి పరమ పూజ్య గురుదేవులకి వారు రోజు 5 మాల గాయత్రి చేయటం నియమితంగా చేయటం వల్ల ఇదే వసంత పంచమి నాటి పర్వదినాన వారి గురువు గారు పెద్ద తేజపుణ్యంగా వారి జపం చేసుకునే గదిలోనే సాక్షాత్కరించి వారికి ప్రస్తుతం ఈ భూమి పరిస్థితి ఏంటి, అసలు ఏమైపోతుంది, దీన్ని ఎలా రక్షించాలి, ఋషులందరూ ఎంత తపన పడుతున్నారు దీనికోసం అని మొత్తం ప్రణాళిక అంతా కూడా స్టెప్ బై స్టెప్ ఫేజ్డ్ వైజ్గా ఫేజ్డ్ మేనర్లో గురువు గారికి ఇచ్చారు. మీ ఆత్మకథ చదివి మీ అందరికీ తెలుసు, మొట్టమొదటి దీక్ష ఇవ్వటం, దీక్ష అయిపోయిన తర్వాత దీక్ష అవ్వకుండా ముందే హిమాలయాల్లోకి ఫస్ట్ టైం వెళ్ళటం, తర్వాత 2వసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు అందరు గురువు రకరకాల ఋషులందరూ కూడా తపస్సు చేసుకుంటున్న వాళ్ళ నుంచి బయటికి వచ్చి వాళ్ళ కార్యక్రమాల గురించి చెప్పడం, అవన్నీ మా శిష్యుడు చేస్తాడు అని గురువుగారు తెలుసుకున్న వాళ్ళ గురువుగారు స్వామి సర్వేశ్వరానంద గారు చెప్పడం, అలా మొత్తం 4 సార్లు హిమాలయ యాత్ర చేయటం అనేది జరుగుతుంది. ఇంకా ఉన్నతమైన సాధనలు చేసేటప్పుడు హిమాలయ యాత్ర జరుగుతుంది. ఎవరికైనా సరే అంతవరకు హిమాలయ యాత్రలే ఉండవు, ఊరికే సరదాగా కేదార్నాథ్ బద్రీనాథ్ మంచుకొండలు హెలికాప్టర్లో వెళ్ళటాలు ఇలాంటివన్నీ ప్లెజర్ ట్రిప్ తప్ప నిజమైన ట్రిప్ కాదు. నిజమైన ట్రిప్ ఏంటంటే గురువు పిలిస్తే వెళ్ళడం, అలా గురువుగారు వారి గురువు గారు పిలిస్తే వెళ్ళి అక్కడ సాధనలు 1 సంవత్సరం పాటు ఉండి చేసి ఉన్నాయి, లేదా 6 నెలలు ఉండి చేసి ఉన్నాయి. ఇలాగ వాళ్ళ రహస్యమైన సంభాషణలు వాటి గురించి చెప్పడానికి వీల్లేదన్నారు, అలా చెప్పిన వరకే మనకు అర్థమైతే చాలా గొప్ప, మళ్ళీ ఇంకా చెప్పని వాటి గురించి ఆలోచన అవన్నీ కూడా ఎలా జరిగాయి వారి జీవితంలో, అలాగే మనకు కూడా జరుగుతాయి, మనకు కూడా ఆ ఆర్తి ఉండాలి. నువ్వు కనిపించు నాకు, నువ్వు కనిపించు నాకు అంటే కనిపిస్తారు. ఇది ప్రత్యక్షం, ఎంతో మందికి ప్రత్యక్షం. నేను అలాంటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, అంటే వసంత పంచమి కాబట్టి నా అనుభవం కూడా మీకు పంచుకున్నాను. నాకు రామకృష్ణ పరమహంస గారు అంటే చాలా ఇష్టం అంటే ఇంక చెప్పలేను. వాళ్ళ పిచ్చి మాస్టర్ ఎం గారు రాసిన పుస్తకం చదువుతున్నా, దాంట్లో ఎన్నిసార్లు చదివినా ఒక చోట ఆగేది ఏంటంటే, అమ్మా నువ్వు కనిపించు, అమ్మా నువ్వు కనిపించు అని రామకృష్ణ పరమహంస గారు నేల మీద పడి దొరుకుతూ అటు దొరుకుతూ అటు ఏడుస్తూ అమ్మా కనిపించు, అమ్మా కనిపించు, ఈ అమ్మా కనిపించు అని ఏడుస్తున్నాడు. నుంచి ఏడిస్తే ఏమవుతుంది అని ఆలోచించింది, ఏడిస్తే ఏమవుతుందంటే ఏడిస్తే కానీ తెలిసేది, ఈ అన్నం తింటే ఏమవుతుందంటే ఆకలి తీరుతుంది, కడుపు నుండి కదా ఆకలి తీరుతుంది, అలాగే ఏడిస్తే ఏమవుతుంది, ఏడిస్తే తెలుస్తుంది. కాసేపు ఏడిచి చూశాను, ఏమవుతుందంటే ఊపిరి ఆగిపోతుంది, ఓహో ఇదేదో బాగానే ఉంది, ఊరికేనే కుంభకం వచ్చేస్తుంది, పెద్ద కష్టపడకుండా బాగుంది. నేను కాళికాదేవి కనిపించాలని ఏడవలేను, రామకృష్ణ పరమహంస గారు గురువు గారు మీరు కనిపించాలి అని ఏడ్చాను. కాసేపు అంటే తెలియదు, ఎంతో కొంత మొత్తానికి ఏడ్చాను. నటన చెయ్యండి అంటారు మాస్టర్, అలా నటన చేశాను అనుకోండి, చేస్తే మెల్లిగా ఒక ఆకారం కనపడటం, ఆకారం ఎన్ని రోజులు కనిపించిందంటే 1 నెల రోజులు కనిపించింది. పగలు రాత్రి కళ్ళు తెరిచిన కళ్ళు పూసిన ఎప్పుడు అలా చూడటమేనన్ను చూస్తూ ఉంటే, అప్పుడు ఒక రోజు మాస్టర్ దగ్గరికి గుంటూరు వెళ్ళాను, జేబీ శాస్త్రి గారి ఇంట్లో యజ్ఞం జరుగుతుంది, వాళ్ళ కొల్లేజ్ జేబీ శాస్త్రి అంటే హిస్టరీ లెక్చరర్ ఆయన టీజేబీఎస్ కాలేజ్, వాళ్ళ ఇంట్లో యజ్ఞం జరుగుతుంటే ఒక చిన్న ఫోటో ఉంది, యజ్ఞం పక్కనే పెట్టాడు ఆయన, అక్కడికి వెళ్ళి చూస్తే నాకు కనిపిస్తున్నాయని అన్నారట. చూసి నమస్కారం పెట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళాను. మాస్టర్ దగ్గరికి, మాస్టర్ నాకు 4 రోజుల నుంచి కనిపిస్తున్నారు, అప్పుడే మా నాన్నగారు భౌతికమైన శరీరం వదిలేసిన కొట్టల్లో అనమాట, ఇంకా నెలకొడవలేదు, మా నాన్నగారు కనిపిస్తున్నారు అనుకున్నానండి ఇంతకాలం అన్నాడు. మాస్టర్ అన్నమాట ఒకటే, అవును నాన్నగారు లాంటి వారే శ్రీరామచంద్ర మాస్టర్. అప్పుడు అన్నారు మాస్టర్, నన్ను 3 సార్లు పిలవాల్సి వచ్చింది, నిన్ను 4 రోజులు పిలిచాడనమాట, వచ్చావు అన్నారు. అలాగా గురువు పిలుస్తాడు ఎప్పుడు, మనం కూడా పిలిస్తే మనము పిలవాలి. ఎస్, మీరు అందరూ పిలిచారు కాబట్టి మాస్టర్ మీతో అంత చదువుగా ఉన్నారు, మీ అందరినీ దగ్గరికి తీసుకున్నారు, మిమ్మల్ని అందరినీ ఉత్తరించడానికి కంకణం కట్టుకున్నారు. తలుచుకోండి, మాస్టర్ చెప్పిన ఒక మాట చెప్పి ముగిస్తాను, మీరు నన్ను ఎలాగన్నా తలుచుకోండి, నన్ను తిట్టుకుంటూ తలుచుకున్నా పర్వాలేదు నాకు, ఎంత ప్రేమ చూడండి. మామూలుగా ఎవరైనా తిట్టుకుంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది, నన్ను తిడతావా చూస్తానా అంటే అలా కాదు, మాస్టర్ గారు స్వయంగా చెప్పిన మాట చెప్తున్నాను, నన్ను తిట్టుకుంటూ అయినా సరే నన్ను తలుచుకోండి అన్నారు. అలాంటి పని చేయొద్దు మనం, ఆయన్ని ప్రేమిస్తూ తలుచుకుందాం. మనం ప్రేమను ఎంత పంచితే గురువు ప్రేమ అంతకంటే ఎక్కువ ఇస్తుంది. గురువుని ప్రేమతో చూడటం అంటే ఏంటి, ప్రతి జీవి భగవంతుడి స్వరూపమే, భగవంతుడంటే ఎవరు, గురువే. కాబట్టి ప్రతి జీవి గురువే. ఆ దృష్టితో చూసామంటే మన యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ లైఫ్ మారిపోతుంది, మనలో ఎంతో మార్పు వస్తుంది. ఇలాంటి మార్పు కలిగి మనమందరం ఈ పరిణామ క్రమంలో ముందరికీ పయనిస్తూ పరమ గురువులు కోరుకుంటున్న స్థాయికి ఎదగాలని ఆశిస్తూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం. మహిమహీశాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు వర్జన్య పృథ్వీ సస్యచారిణి. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయా. సర్వే భద్రాణి పశ్యంతు. మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సుధనా సంతు జీవంతు శరదాం శుభం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ ృత్యోర్మాసంగమయ స్వార్థం మా పరమార్థంగమయ నువ్యవస్థ మా సువ్యవస్థంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.